Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జూన్ 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నేటి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పీసపాటి. మనం గత 2 వారాలుగా వైశాఖ మాసం గురించి, వైశాఖ మాసంలో జన్మించిన మహామహుల జీవిత గాథల గురించి తెలుసుకుంటున్నాం కదా. అలాగే వైశాఖ మాసంలో విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవేవైతే ఎత్తారో వాటి గురించి, వాటి వెనుక ఉన్న పురాణ గాథల గురించి కూడా తెలుసుకుంటున్నాము. అందులో భాగంగానే మనం వైశాఖ పౌర్ణమి గురించి తెలుసుకుందాం. వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడి జన్మ జరిగింది కనుక మనం వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటాము. ఇప్పుడు గౌతమ బుద్ధుడి యొక్క జీవిత గాథను తెలుసుకుందామా. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరైన సిద్ధార్థ గౌతముడు బుద్ధ ధర్మానికి మూలకారకులు. 20వ శతాబ్దపు చరిత్రకారులు క్రీస్తుపూర్వం 563 నుండి 483 సంవత్సరాల మధ్యలో బుద్ధుడు జన్మించి ఉండవచ్చునని, 410 నుండి 400 సంవత్సరాల మధ్యలో పరమపదించి ఉండవచ్చునని భావిస్తున్నారు. కానీ ఎవరూ దానిని ఆమోదించడం లేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. గౌతమ అనేది సిద్ధార్థుడి ఇంటి పేరు కాదండి, సిద్ధార్థుని పెంచిన తల్లి గౌతమి, అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. గౌతముడి తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి మహామాయ. సిద్ధార్థుడు గర్భంలో ఉన్నప్పుడు మాయాదేవికి 6 దంతాల ఏనుగు తన గర్భంలోకి కుడివైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక కల వచ్చింది. అది జరిగిన 10 మాసాలకి మహామాయాదేవి తన తండ్రిగారింటికి పురుడు పోసుకోవడానికని బయలుదేరింది. కానీ మార్గమధ్యంలో లుంబిని ప్రాంతంలో ఒక సాలవృక్షం కింద సిద్ధార్థుడికి జన్మనిచ్చింది మహామాయ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా సిద్ధార్థుడు పుట్టిన వెంటనే 7 అడుగుల దూరం నడిచి జనన మరణాల వల్ల లోకంలో సంభవిస్తున్న దుఃఖాన్ని నిర్మూలన చేస్తాను అని పలికాడట. ఆ సమయంలో ఆకాశంలో ఒక దివ్య జ్యోతి వెలిగిందని, చెవిటివారు మాటల్ని వినగలిగారని, మూగవారు మాట్లాడారని, కుంటివారు నడిచారని చెప్తారు. మాయాదేవి సిద్ధార్థుడు జన్మించిన 7వ రోజునే మరణించారు. ఆ రోజు నుండి శుద్ధోదనుడి 2వ భార్య అయిన గౌతమి సిద్ధార్థుని తన కడుపులో పెట్టుకొని కన్న బిడ్డలాగా పెంచింది. గౌతమి తన బిడ్డడిని బయటకు పంపించకుండా రాజప్రసాదంలోనే ఉంచి అతనికి వినోదం కలిగించడం కోసం 40,000 మందిని నియమించింది. సిద్ధార్థుడు యుక్త వయస్కుడు కాగానే అతనికి వివాహం చేయాలని నిశ్చయించారు శుద్ధోదనుడు గౌతమి. అందుకోసం దేశంలోని 500 మంది క్షత్రియ కన్యలను రప్పించగా సిద్ధార్థుడు తాను మహామంత్రి అయిన మహానాముని కుమార్తె యశోధర్ని వరించాడు. కానీ మహామంత్రి సాఖ్యధర్మం ప్రకారం వీర విక్రమ విహారంలో సర్వ రాజకుమారులను జయించిన వారికే తన కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తాను అని చెప్పడంతో సిద్ధార్థుడు వివిధ క్షత్రియ విద్యల్లో తనకు గల ప్రావీణ్యం ప్రదర్శించి యశోధర్ను వివాహం చేసుకున్నాడు. సిద్ధార్థుడికి ఒక కుమారుడు కలిగాడు. అతడి పేరు రాహులుడు. ఎటువంటి కష్టాలు ఎరగని సిద్ధార్థుడు ఒకరోజు వ్యాహ్యాళి కోసం రాజప్రసాదం నుండి బయటకు వచ్చి ఒక వృద్ధుని చూశాడు. మరో రోజున ఒక రోగిని, ఇంకొక రోజున ఒక మృత కళేబరాన్ని, ఒక సన్యాసిని కూడా చూడడం జరిగింది. అప్పుడు తన రథసారథి అయిన చెన్న ద్వారా ప్రతి మానవుడు ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెందాడు. ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు. సిద్ధార్థుడు సామాన్య జీవితం గడపడం కోసం తన రథసారథి అయిన చెన్న సహాయంతో ఒకరోజు రాజభవనం నుంచి కంటక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. సిద్ధార్థుడు తన సన్యాస జీవితాన్ని మగధ సామ్రాజ్యంలోని రాజగుహ అనే ప్రాంతంలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. బింబిసార మహారాజ సేవకులు సిద్ధార్థుణ్ణి గుర్తించి బింబిసారుడికి తెలపడంతో బింబిసారుడు తన రాజ్యాన్ని బహుకరిస్తానని సిద్ధార్థుడితో తెలుపగా సిద్ధార్థుడు తిరస్కరించి తన జ్ఞాన సముపార్జన పూర్తయిన తర్వాత మొదటగా మగధ సామ్రాజ్యానికి వస్తానని మాట ఇచ్చాడు. తరువాత సిద్ధార్థుడు రాజగుహను విడిచిపెట్టి అలరకలమ అనే సన్యాసి దగ్గర శిష్యరికం చేశాడు. అలరకలమ సిద్ధార్థుడి ప్రావీణ్యాన్ని చూసి తన వారసుడిగా ఉండమని కోరాడు. కానీ అతని బోధనల వల్ల సిద్ధార్థుడి జ్ఞానతృష్ణ తీరకపోవడంతో నిరాకరించాడు. తరువాత సిద్ధార్థుడు ఉదకరామపుత్త అనే యోగి దగ్గర శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కానీ ఇది కూడా సిద్ధార్థుడి జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో తన వారసుడిగా ఉండమని కోరిన ఉదకరామపుత్త కోరికను కూడా తిరస్కరించాడు. వీరిద్దరు శిష్యరికం నుంచి తొలగిన సిద్ధార్థుడు కౌండిన్య అనే యోగి దగ్గర మరొక 5 వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్య బృందం అంతా జ్ఞాన సముపార్జన కోసం పూర్తిగా బాహ్య శరీర అవసరాలను ఆహారంతో సహా విడిచిపెట్టడం సాధన చేసేవారు. ఈ విధంగా సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని అంటే ఆకును కానీ ఒక గింజను కానీ ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింపచేసుకుని ఒకరోజు నదిలో స్నానం చేస్తూ ఉండగా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడు సిద్ధార్థుడు తాను ఎంచుకున్న మార్గం సరైనది కాదని నిర్ధారించుకున్నాడు. తరువాత సిద్ధార్థుడు ధ్యానం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మధ్యమ మార్గాన్ని కనిపెట్టాడు. ఈ సమయంలోనే సుజాత అనే పల్లెపడుచు తెచ్చే కొద్దిపాటి ఆహారాన్ని పాలను ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు. దాని తర్వాత సిద్ధార్థుడు బుద్ధగయలోని ఒక బోధివృక్షం నీడలో పరమసత్యం తెలుసుకోవడం కోసం భగవంతుడు ధ్యానం చేశాడు. కానీ కౌండిన్య గురువు అతని శిష్యులు సిద్ధార్థుడు జ్ఞాన సముపార్జన సాధన విరమించినట్లుగా క్రమశిక్షణ రహితుడిగా భావించారు. చివరికి సిద్ధార్థుడికి తన 35వ ఏట 49 జ్ఞానం తర్వాత జ్ఞానోదయం అయ్యింది. సిద్ధార్థుడికి భాద్రపద మాసంలో జ్ఞానోదయం అయ్యిందని కొందరు, ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయం అయ్యిందని కొందరు చెప్తారు. ఆనాటి నుండి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు. బౌద్ధ మతంలో సిద్ధార్థుడిని సాక్యముని బుద్ధుడని భావిస్తారు. బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన బుద్ధుడు మానవుడి అజ్ఞానానికి కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకున్నాడు. వీటిని 4 పరమసత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణం అంటారు. గౌతమ బుద్ధుడు ప్రతి బుద్ధుడికి ఉండవలసిన 9 ప్రతిపాదించాడు. గౌతమ బుద్ధుడు తపుస్స, భల్లక అనే 2 వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడని, వాటిని ఇప్పటికీ రంగూన్లో ఉన్న ఘ్యూడాగన్ ఆలయంలో భద్రపరిచారని ప్రజలు నమ్ముతున్నారు. గౌతమ బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాసిలో ఒక లేళ్ల ఉద్యానవనంలో కౌండిన్య దగ్గర తనతో పాటు శిష్యరికం చేసిన మిగతా 5 సన్యాసులకు తాను తెలుసుకున్న పరమసత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. వీరందరూ కలిసి మొదటి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరిచి బుద్ధం ధర్మం సంఘం అనే 3 సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధమత సంఘం ఏర్పాటు చేశారు. తర్వాత యాసుడు అతని 54 మిత్రుల చేరికతో బౌద్ధమత సంఘం 60 దాటింది. తర్వాత 3 కశ్యప సోదరులు వారి శిష్యుల చేరికతో బౌద్ధమత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 1000 దాటింది. గౌతమ బుద్ధుడు గంగా పరివాహక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు దక్షిణ నేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన విషయం తెలుసుకున్న శుద్ధోదనుడు బుద్ధుడిని కపిలవస్తుకు తిరిగి రమ్మని 9 రాజదూతలతో కబురు పంపించగా వారు కూడా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారిపోయారు. బుద్ధుడి బాల్య స్నేహితుడు అయినటువంటి కులుదాయి కూడా రాజ్య ఆహ్వానాన్ని బుద్ధుడికి చెప్పి కపిలవస్తుకు తీసుకువెళదామని వచ్చి కూడా బౌద్ధ సంఘంలో చేరిపోవడం జరిగింది. బుద్ధుడు 2 తర్వాత తన తండ్రి శుద్ధోదనుడి ఆజ్ఞను అనుసరించి కాలినడకన కపిలవస్తుకు ప్రయాణం అయ్యాడు. మార్గ మధ్యంలో ధర్మబోధ చేస్తూ 2 కపిలవస్తుకు చేరుకొని రాజభవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాడు. కానీ బౌద్ధ సంఘానికి రాజభవనం నుంచి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధుడితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న శుద్ధోదనుడు, మనది మహామస్సాటవ రాజవంశం, మన వంశంలో ఎవరూ భిక్షాటన చేయలేదు అని సిద్ధార్థుడితో అన్నాడు. దానికి సిద్ధార్థుడు, భిక్షాటన మీ రాజవంశ ఆచారం కాదు, అది బుద్ధవంశ ఆచారం. ఇంతకుముందు వేల కొద్ది బుద్ధులు భిక్షాటన చేశారు, నేను చేస్తున్నది అదే అని తెలిపాడు. దీనితో శుద్ధోదనుడు మరలా బౌద్ధ సంఘాన్ని భోజనం కోసం రాజభవనానికి ఆహ్వానించాడు. భోజనం పూర్తయిన తర్వాత జరిగిన చర్చలో శుద్ధోదనుడు బౌద్ధ సంఘంలో చేరి సోతపన్నుగా మారాడు. శుద్ధోదనుడితో పాటు అతని మిగిలిన కుమారులు ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు, మిగిలిన రాజకుటుంబీకులంతా కూడా బౌద్ధ సంఘంలో చేరారు. 7 సంవత్సరాల వయస్సున్న సిద్ధార్థుడి కుమారుడు రాహులుడు కూడా బౌద్ధ సంఘంలో చేరడం జరిగింది. బుద్ధుడి శిష్యులలో సరిపుత్త, మహామొగ్గల్లన, మహాకశ్యప, ఆనంద, అనిరుద్ధ అనే 5 చాలా ముఖ్యులు. వీరితో పాటు ఉపాలి, సుభోతి, రాహుల, మహాకక్కన అనే సంగీత విద్వాంసులు కూడా బౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుడికి వరుసకు సోదరుడైన దేవదత్తుడు అనేవాడు మొదట బౌద్ధ భిక్షువుగా మారిన తరువాత బుద్ధుడి శత్రువుగా మారి బుద్ధుడిని చంపాలని ప్రయత్నించాడు. ఇవి ఫ్రెండ్స్ బుద్ధుడికి సంబంధించిన కొన్ని జీవిత విశేషాలు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
పళ్ళు జాగ్రత్త.
ఏటి పిల్ల సంగతి?
ఒకరిని నానవేశాను, ఒకరిని తిట్టుకొట్టాను, ఒకరిని కేతబట్టి నేను వచ్చినాయ్ మావా, నేను వచ్చినాయ్.
ఆహాగా ఎవరిని నానవేశావు, ఎవరిని చిట్టుకా కొట్టావు, ఎవరిని చేతబట్టి నీ వచ్చినే నాని చెప్పు నీ సంగతితో. ఆహా
సున్నమును నానవేశాం, చెక్కలను చిటుకా కొట్టాం, సున్నమును నానవేశాం, చెక్కలను చిటుకా కొట్టాం, ఆకులను చేతబట్టి నేను వచ్చినాయ్ మామా, నేను వచ్చినాయ్.
అంతరా ఇంకేమైనా ఉందా చెప్పు.
ఒకరికి కాళ్ళు ఇచ్చాం, ఒకరికి చేతులు ఇచ్చాం, ఒకరికి నడుము నేను వచ్చినాయ్ మామా, నేను
వచ్చినాయ్. ఎవరికి కాళ్ళు ఇచ్చావు, ఎవరికి చేతులు ఇచ్చావు, ఎవరికి నడుము ఇచ్చి, ఎవరికి నడుము ఇచ్చి నీ వచ్చివే పిల్ల, నీ వచ్చివే పిల్ల, నీ వచ్చివే. చెప్పు నీ సంగతి ఏదో తేల్చేస్తాను. ఎలా
కడియాలకు కాళ్ళు ఇచ్చాను, గాజులకు చేతులు ఇచ్చాను, కడియాలకు కాళ్ళు ఇచ్చాను, గాజులకు చేతులు ఇచ్చాను.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా బుద్ధుడికి వరుసకి సోదరుడైనటువంటి దేవదత్తుడు బుద్ధుడు బౌద్ధ భిక్షువుగా ముందుగా మారిన తర్వాత బుద్ధుడికి శత్రువుగా మారి చంపాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమైంది. బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడు మొదట స్త్రీలను సన్యాసినులుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుడి పినతల్లి అయినటువంటి మహాప్రజాపతి బుద్ధుడిని బౌద్ధ సన్యాస దీక్షను ప్రసాదించమని వేడుకొంది. కానీ బుద్ధుడు అందుకు నిరాకరించి కపిలవస్తును వీడి రాజగుహకు ప్రయాణమయ్యాడు. పట్టువదలని మహాప్రజాపతి నిరాశ చెందకుండా కొందరు సాక్య కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో కలిసి ఒక చిన్న గుంపుగా బయలుదేరి బౌద్ధ భిక్షువులను అనుసరిస్తూ రాజగుహకు చేరుకుంది. 5 సంవత్సరాల తరువాత ఆనందుడి మధ్యవర్తిత్వం వలన స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించాడు. వారికి కూడా బౌద్ధ సంఘంలో స్థానం కల్పించాడు. కానీ సంఘానికి ఉన్న నియమాలతో పాటు ఒక కొత్త నియమాన్ని స్త్రీలకు ప్రత్యేకంగా జతపరిచాడు గౌతమ బుద్ధుడు. దీనితో సిద్ధార్థుడి భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారిపోయింది. మహాపరినిబ్బాన సూక్తం ప్రకారం బుద్ధుడు తన 80వ ఏట తాను కొద్ది రోజులలో నిర్యాణం పొందుతానని ప్రకటించాడు. తరువాత బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని తిన్నాడు. ఇది పంది మాంసం అని కొందరు అంటారు. అది తిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో బుద్ధుడు తన ముఖ్య అనుచరుడు అయినటువంటి ఆనందుడిని పిలిచి తన అస్వస్థతకు కారణం కుందు ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుందు చాలా గొప్పవాడని చెప్పాడు. కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణం గురించి తెలియజేయడానికి కావాలనే నిర్యాణం చెందాడని ఒక వాదన ఉంది. ఇవి ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడికి సంబంధించిన జీవిత విశేషాలు. చాలా బాగున్నాయి కదా. అయితే ఇదే రోజు మన తెలుగు భాష కీర్తనలకి సంకీర్తనలకి ఎంతో కృషి చేసినటువంటి అన్నమాచార్యుల వారి జయంతి కూడా వస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజునే కనుక ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యత పొందినట్టి అన్నమాచార్య కీర్తనల్ని తెలియని తెలుగువారు లేరంట అతిశయోక్తి లేదు. కనుక అన్నమాచార్యుల వారి జీవిత చరిత్రను గురించి ఇప్పుడు తెలుసుకుందామా. అన్నమయ్య లేదా తాళపాక అన్నమాచార్యులు తెలుగు సాహిత్య చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. ఇతను సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. దక్షిణ పథంలో భజన సంప్రదాయానికి పదకవితా శైలికి ఆద్యుడు అన్నమయ్య. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలంలోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలను రచించాడు అన్నమయ్య. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి. అన్నమయ్య జననం క్రీస్తు శకం 1408 మే 9 తాళపాకలో జరిగింది. మరణం క్రీస్తు శకం 1503 ఫిబ్రవరి 23 మరణించే నాటికి అన్నమాచార్యుల వారి వయస్సు 94. కన్నడ వాగ్గేయకారుడు అయినటువంటి పురందరదాసు గారు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడని అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ తెలుగు ప్రజల పిల్లలు మాత్రం గబుక్కున తింటారు. జో అచ్చు తానంద, జో జో ముకుంద, లాలి పరమానంద అంటే ముకుందుడు నిద్రపోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయాయి. జనాల నోళ్లలో నాటుకొని పోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తం 32,000 పాటలకు పైగా రాశాడు అన్నమయ్య. భాగవత సేవాపరాయణులైన నారాయణ సూరి లక్కమాంబలకు సంతానం లేకపోవడంతో తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. ఈ పుణ్యదంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు, మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామి అని ఆ ఏడుకొండల స్వామికి మొక్కుకున్నారు ఈ దంపతులు. ముడుపులు కూడా కట్టుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రయాణం అయ్యారు. లక్కమాంబ నారాయణ సూర్యులు తిరుమల చేరారు. స్వామి మందిరంలో ప్రవేశించారు. ధ్వజస్తంభానికి సాగిలపడి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లయింది. కళ్ళు మిరమిట్లు గొలిపే ఒక గొప్ప తేజస్సు కనిపించింది. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వెంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళపాకకు తిరిగి వచ్చారు. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే బిరుదు గజ్జీయల ముప్పిడి కఠారాన్ని వారికి అందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య అంటారు. లక్కమాంబ గర్భవతి అయ్యింది. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో 3 గ్రహాలు ఉన్నత దశలో ఉండగా నారాయణ సూరి లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైంది. మగ శిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు అంటే మే 9 1408 కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. 8వ ఏట అన్నమయ్యకు ఆయన గురువు అయిన ఘనవిష్ణు దీక్షని వసగినప్పుడు అన్నమాచార్య అనే నామం స్థిరపడింది. నారాయణ సూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మను చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నమయ్య గురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళపాక సాహిత్యంలోనూ శాసనాల్లోనూ కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువు వక్షస్థలమందరి కౌస్తుభమే శటకోపయతిగా, వెంకటేశ్వర స్వామి గుడి ఘంట వేదాంత దేశికులుగా, స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసం. అన్నమయ్య బోసినవ్వులు ఒలకబోస్తూ అందరినీ మురిపించేవాడు. మాటిమాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు తాగేవాడు. వెంకటపతి మీద జోల పాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతూ ఉంటే పరవశించిపోయేవాడు. నారాయణ సూరి కావ్యాలలోని అర్థాలు వివరిస్తూ ఉంటే ఊ కొట్టేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీద ధ్యానంతో పొద్దు గడిపేవాడు. అన్నమయ్యకు 5 సంవత్సరాలు నిండాయి. నారాయణ సూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చేయించాడు. అన్నమయ్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
మైండ్ మీడియా ట్విట్టర్, తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం. ఫ్రెండ్స్, అన్నమయ్యకు 5 సంవత్సరాలు నిండగానే నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చేయించాడు. అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా, పాడినదల్లా పరమగానంగా భాషించేది. చిన్ననాటనే వెంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొందినది తన 16వ సంవత్సరంలో మాత్రమే. వెంకటేశ్వర స్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన 16వ ఏట నుండి రోజుకొక సంకీర్తనకు తక్కువ కాకుండా రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకుల మీద తొలి వాక్యాల వల్ల కూడా స్పష్టమవుతోంది. అన్నమయ్య ఏకసంతాగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లు వెంటనే అప్పచెప్పేవాడు. వాళ్ళు ఆశ్చర్యపడేవారు. ఇక అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి బుజ్జికేశవ అని పిలిచేవాడు. బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశుడు సిరునవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టల మీద చేరి చెట్టు మీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలతో ఉయ్యాల లూగేవాడు. ఆ చెరువులోని కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర పాడుతూ ఉంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడి తాళం వేసి చూపేవాడు. మీకేం తెలియదు పొమ్మని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో జానపదులతో పాటు శృతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ ఊరి వాళ్ళు ఎంతో సంబరపడిపోయేవాళ్ళు. నారాయణ సూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ళ కోపతాపాలు అర్థలేనివి కానప్పటికీ ఇంతలోనే తగులాడుకుంటారు, అంతలోనే కలిసిపోతారు. అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు వదిన చెప్పిన పనులన్నీ విసుగు చెందకుండా చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలలో పనులు కొంచెం ఎక్కువే అయినా తప్పవు. అందుకనే ఎప్పుడు దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటి వాళ్లకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. ఎప్పుడు ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా, ఇంట్లో పని పాటు ఎవరు చూస్తారు అని ఇంటి వాళ్ళు దెప్పి పొడిచారు. గాలిపాటలు కట్టిపెట్టి అడవుకెళ్ళి పశువుల కింద గడ్డి తెచ్చి పడే ఏ విసుగులో ఉన్నాడో నారాయణ సూరి కొడుకును కసిరినంత పని చేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకు వైపు జాలిగా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు. అన్నమయ్యకు అడవికి వెళ్ళడం అలవాట్లేదు. ఓ చెట్టు కింద చతికిల పడ్డాడు. తుంబుర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలు ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒకచోట పచ్చిగా బాగా పెరిగి ఉంది. శ్రీహరిని కీర్తిస్తూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్న మనసంతా శ్రీహరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయ్యబోతున్న అన్నమయ్య ఒక్కసారిగా అమ్మా అని కేక పెట్టాడు. చిటికన వేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్ళు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తన బంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి భక్తి రెండూ జనించాయి. వేదంలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలికింది. అంతా అబద్ధం. తనకెవ్వరూ లేరు, లౌకిక బంధాలతో తనకు పని లేదనుకున్నాడు. అప్పుడు అన్నమయ్యకు 8 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవో. అదే సమయంలో తిరుమల వెళ్లే యాత్రికుల గుంపును చూశాడు అన్నమయ్య. వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలో ఉన్న కొడవల్ని విసిరేశాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరో కాదు, సనకాదులనే భక్త బృందం. వాళ్ళ వేషం తమాషాగా ఉంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టినామాలు, శంఖచక్రాలు, ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలు ఉన్నాయి. దండలు మీటుకుంటూ, చిట్టి తాళాలు వాయిస్తూ, మద్దలు మ్రోగిస్తూ, భక్తి పార్వస్యంతో పాడుతూ, చిందులేస్తూ, మధ్యలో గోవిందా గోవిందా అంటూ చిత్రగతులు పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేరలో ఉన్న తాళపాక గంగమ్మను సేవించాడు. పూర్వం తిరుపతికి వచ్చే భక్త బృందం మొదట తాళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్శించే ఆచారం ఉండేది. నేటికి తిరుపతిలో మే నెలలో గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలో అలిపురి సింగరి, తలయేరుగుండు, పెద్దయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శించాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో ఎక్కుతుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడు. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమానాన్ని ప్రసాదించి పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలిమేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దేవాలయంలో ఆది వరాహస్వామిని దర్శించుకున్నాడు. పిదప వెంకటపతి కోవెల పెద్ద గోపురం ప్రవేశించి నీడ తిరుగని చింత చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి గౌడస్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెమ్రమాకులతో తీర్చిన ప్రాకారం చుట్టి విరజానదికి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి యోగ నరసింహుని దర్శించి వరదరాజస్వామిని సేవించి వంట ఇంటిలోని వకులాదేవికి నమస్కరించి యాగశాలను కీర్తించి ఆనంద నిలయం విమానాన్ని చూసి మొక్కాడు. కళ్యాణ మంటమునకు ప్రణతులిడి బంగారు గౌడ శేషవాహనాలను దర్శించాడు. శ్రీభండారమును చూసి బంగారు గాదెలను అంటే ఉండిని సందర్శించి తన పంచకొంగును ముడివేసుకున్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి దివ్య పాదాలతో, కటి వరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకున్నాడు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి శఠకోపంతో ఆశీర్వచనము పొంది ఆ రాత్రి ఒక మండపంలో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై కుమారధార, ఆకాశగంగ, పాప వినాశం వంటి తీర్థాలను దర్శించి కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలను విన్న అర్చకస్వాములు అతనిని ఆదరించసాగారు. తిరుమలలో ఘన విష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖచక్రాధికములతో శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారంగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవతత్వాలను తెలుసుకుంటూ ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడపసాగాడు. కొండ ఎక్కుటలో తొలిమెట్టుగల ప్రాంతం అలిపురి, అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు. అలిపిరి చేరాడు. అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం. అన్నమయ్య జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
మొగాలు చూస్తే వెళ్ళడం లేదంటరా, అంత మాత్రం మనగడ ఎవరు ఇక్కడ
ఆగండి.
సవాల్ 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 పై సవాల్, ఓహో సవాల్ సవాల్ చిన్నదానా, సవాల్ పై సవాల్ నన్ను
సాయి దేయ్యయ్యోరా, ముందు నువ్వేయ్. ఇలా ఎత్తుగా చెప్తా.
మునులున్న వనములు ఎలమావి నీడలు, మునులున్న వనములు ఎలమావి నీడలు, చిలకలు పెంచిన చిన్నదెవరో ఆ చిన్నారి కన్నవాడు, సింగంతో చెలగాడే మొనగాడో ఓ మొనగాడా, ఆ బాలుని పేరే మోయి, ఆ మాటే మన ఆదౌనోయి.
అవునా, బాలుడే వీర కుమార భరతుడు, ఆటే నవరస భరితమౌ భరతము.
కానివ్వండి,
ఇలా చూడండి. మగరాయని పై అలిగిన సొగసరి మొగమున తోటి తోతనిదేమో,
పెదవుల దాగిన చిరునగము,
నిదురమప్పులో ఉన్న అర్జునుని తూచిందెవరు, తల ఊచిందెవరు,
పువ్విళ్ళూరే ఒలోచి కాదా,
అన్నీ తెలిసిన చిన్నదానా, నేనవు నన్నది నువ్వు కాదనగలవా,
తేలికగా
చిరునవ్వు వలికే చిన్నదానా, నే కాదన్నది నువ్వు ననగలవా,
సందేహమా?
రూపవతి నీవు కురూపివి కావు, కోరి నిన్ను కన్న తల్లి గొడ్రాలు కాదు, అన్నీ తెలిసిన చిన్నదానా, ఇప్పుడేమంటావు ఇప్పుడేమంటావు,
అవునంటావా కాదంటావా, అవునంటావా కాదంటావా.
అయ్యోరా, మాటలతో ఇరకాటం కాదు సజావైన సవాలు జై.
నీటి పైన కలకల కొమ్మ మీద కిలకిల, నీటి పైన కలకల కొమ్మ మీద కిలకిల, విలవిల కిలకిల ఏమిటా కథ చిన్నదానా, ఏమిటా కథ.
చేపలు పచ్చలు చెప్ప.
కాదు కప్పలు కోతులు
బెగబెగ ఎగయ్యక.
ఏం చెప్పనా చెప్పనా?
చెప్పరాదు.
చలిలో యమునా నదిలో తెలకాలాడే కన్నెలు కలకలో, యమునా నదిలో తెలకాలాడే కన్నెలు కలకల, వలు వలు దాచిన కృష్ణుడు కిలకిల, తెలిసిన కన్నెలు విలవిల, అక్కడ విల విల ఇక్కడ కిల కిల, చివరకిది కథ చిన్నదానా, చివరకిది కథ చిన్నదానా.
హాయ్, నేను మీ చిత్ర and you are listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బతిమాలారు. ముందు నిరాకరించిన గురువు ఆనతిపై తాళపాకకు తిరిగి వచ్చాడు అన్నమయ్య. కానీ నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయసు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరి భార్యలతో కలిసి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీ వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు అన్నమయ్య. అప్పటి నుండి అన్నమయ్య పుంఖాను పుంఖాలుగా కీర్తనలు రచించడం ప్రారంభించాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. వారు ముందుగా తమ ఊరిలోని చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నందలూరు సౌమ్యనాథుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వెంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకున్నారు. తరువాత నారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్థాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబిల మఠ స్థాపనాచార్యుడైన ఆదివన్ శఠకోపయతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మ స్వరూపమును అర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకున్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకున్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాసాగాయి. విజయనగర రాజప్రతినిధి దండనాథుడు శ్రీకృష్ణదేవరాయలకు తాత అయిన సాళ్వ నరసింగరాయలు టంగుటూరు కేంద్రంగా పొత్తపినాడు పాలనా వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. అతనికి మూరు రాయరగండ అనే బిరుదు ఉండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహత్యం గురించి విన్న దండనాథుడు తాళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. తర్వాత అతను పెనుగొండ ప్రభు అయ్యాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడ దేశంలో హరిదాస కూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్క పదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున కోపించిన రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళు వేసి ఉంచాడు. అప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అన్నమయ్యకు కారాగార విముక్తి కలిగించడం విశేషం. రాజాస్థానం తనకి తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరిగి తిరుమల చేరాడు. తన శేష జీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్య ఆరాధనలో సంకీర్తన దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వెంకటాచలానికి సమీపంలో ఉన్న మరులుంకు అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలతో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితం పట్ల విరక్తుడై నిత్య సంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలో ఆశీర్వచన మహత్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తన సేవకు తండోపతండాలుగా రాసాగారు. ఈ సమయంలోనే పురందరదాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరు వయోవృద్ధులు, భక్త శ్రేష్ఠులు, విష్ణు సేవా తత్పరులు, సంగీత కళానిధులు ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొని ఆలింగనం చేసుకున్నారు. మీ సంకీర్తనలు పరమ మంత్రాలు, వీటిని వింటే చాలు, పాపం పటాపంచలవుతుంది, మీరు సాక్షాత్తు వెంకటపతి అవతారమే అని పురందరదాసు అంటే, అప్పుడు అన్నమాచార్యుడు సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలుడితోనే నీళ్లు తప్పించుకున్న భాగ్యశాలురు మీరు. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు, మిమ్ము చూస్తే పాండురంగాన్ని దర్శించుకున్నట్లే అన్నాడట. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు 1503 ఫిబ్రవరి 23న పరమపదించాడు. రాగిరేకుల మీద రాసిన తిథుల కారణంగా అతని జన్మ మరణ దినాలు తెలుస్తున్నాయి. పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు అనేవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుదునామాలు. అవసాన కాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలిచి దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట అన్నమయ్య. అన్నమయ్య సంకీర్తన సేవ సంగీతం సాహిత్యం భక్తితో నిండి ఉంటుంది. అధికంగా తెలుగులోనే పాడిన అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని 100 కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్ని చోట్ల తమిళ కన్నడ పదాలు కూడా చోటు చేసుకున్నాయి. మనకు లభించే వాటిలో అన్నమయ్యవే తొలి సంకీర్తనలు కనుక అతను సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు అని అయ్యాడు. అన్నమయ్య పుత్రపౌత్రాదులు ఈ కీర్తనలను రాగిరేకుల మీద రాయించారు. ఆ రేకులను తిరుమలలోని సంకీర్తన భాండాగారంలో పొందుపరిచారు. అయితే ప్రస్తుతం 12,000 కీర్తనలు మాత్రమే లభిస్తున్నాయి. రేకుల మీద అంకెల ప్రకారం కొన్ని రేకులు కూడా లభించడం లేదు. సంకీర్తన లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య రాశాడట. మంజరి ద్వీపదలో శృంగార మంజరి అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబట్టే 12వ శతకాలలో వెంకటేశ్వర శతకం ఒక్కటి మాత్రమే లభిస్తోంది. ఇతర ప్రబంధాలు, వెంకటాచల మహత్యం, సంకీర్తన లక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించడం లేదు. అలివేలుమంగ శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమ భక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతం, సాహిత్యం, శృంగారం, వేదాంతం అత్యంత మనోహరంగా వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వెంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణ పథంలో భజన సంప్రదాయానికి అన్నమయ్య ఆద్యుడు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అంటూ 600 సంవత్సరాలకు క్రితమే మనుషులంతా సమానమేనంటూ అన్నమయ్య సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య రచించిన కీర్తనలలో ఎక్కువగా శృంగార కీర్తనలే ఉన్నాయి. బాహ్యమనికి అర్థమయ్యేది ఒకటి, అంతరార్థం మరొకటి. ఆయన రచనల్లో కడపకి చెందిన రాయలసీమ యాస ఎక్కువగా ఉంటుంది. ఆ యాసకు సంబంధించిన పదాలకు అర్థాలను తెలిపే నిఘంటువు తయారైనట్లయితే అన్నమయ్య కీర్తనలలోని భావం అందరికీ సంపూర్ణంగా అవగతమవుతుంది. ఇవి ఫ్రెండ్స్ అన్నమాచార్యునికి సంబంధించిన జీవిత విశేషాలు. ఇప్పుడు మనం వైశాఖ మాసంలోనే వచ్చే మరొక పుణ్యదినం వైశాఖ బహుళ దశమి. ఇది హనుమ జయంతి. ఈ హనుమ జయంతి గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామా? కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు అని చెప్తారు. శ్రీరామచంద్రునికి పరమ భక్తుడైన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు శనివారం రోజున పూర్వభాద్ర నక్షత్రంలో నైరుతి యోగాన మధ్యాహ్న సమయంలో కట్కాటక లగ్నంలో కౌండిన్యస గోత్రంలో జన్మించాడని పరాశర సంహిత ప్రామాణిక గ్రంథంలో పేర్కొనబడింది. లోకానుగ్రహ కాంక్షతో రాక్షస సంహారార్థం రామకార్య నిర్వహణకు హనుమంతుడు ఉదయించాడు. హనుమంతుడు అంజనాకేశ్వరుల కుమారుడు. పుంజిక స్థల అనే అప్సరసే అంజనాదేవిగా జన్మించింది. శివుడి అష్టమూర్తి అయిన వాయు ద్వారా రుద్రాంశ ఆమెలో నిహితమై హనుమంతుడు అవతరించాడు. లోకానుగ్రహ కాంక్షతో రాక్షస సంహారార్థం రామకార్య నిర్వహణకు హనుమంతుడు ఉదయించాడు. ఏకాదశ రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి. పరమశివుడి అంశతో జన్మించిన సప్త చిరంజీవులలో ఈయనొకరు. కొందరు దేవతలు కేవలం భోగాలను మాత్రమే ఇస్తారు, మరికొందరు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ ఆంజనేయ స్వామి వారు అటు భోగాన్ని ఇటు మోక్షాన్ని రెండింటినీ ఇవ్వగల కల్పవృక్షం, కామధేనువు, చింతామణిగా చెప్పుకోవచ్చు. హనుమంతుడిని ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి పేర్లతో ఆరాధిస్తారు. హనుమంతుడికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. హనుమంతుడికి 5 ప్రదక్షిణాలు, 5 అరటిపళ్ళు, 5 మామిడి పళ్ళు అంటే మరింత ప్రీతికరం. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు గల మండలం అంటే 40 రోజుల పాటు ప్రతిరోజు 1 లేదా 3 లేదా 5 11 లేదా 41 ఇలాగా ఎవరికి వీలైనన్ని సార్లు వారు హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే హనుమంతుడికి ప్రీతిపాత్రులవుతారు. హనుమత్ జయంతి రోజున శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేష పూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ పఠనం, హనుమాన్ చాలీసా వంటివి పారాయణ చేయాలి. హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖ ఆంజనేయ, పాదరస ఆంజనేయ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. హనుమాన్ జయంతి సంవత్సరంలో 3 సార్లు వస్తుంది. ఒక్కొక్క ప్రాంతవాసులు ఒక్కొక్కసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి రోజున, మరికొందరు వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. తమిళులు, కేరళీయులు మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమంతుడు శ్రీరాముడికి ఎంతటి భక్తుడంటే తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడి గుండెలు చీల్చి చూపించగా సీతారాములే దర్శనమిచ్చారు. హనుమంతుడి కృపకు తొందరగా పాత్రులు కావాలనుకునేవారు అరటి చెట్లు బాగా కట్టి, అరటిగెలలు బాగా వంగి ఉండేలా అలంకారం చేసి అప్పుడు హనుమాన్ జయంతిని నిర్వహించాలి. అరటి తోటలోకి వెళ్ళి హనుమాన్ యంత్రం కానీ, హనుమంతుడి బొమ్మ కానీ, హనుమ అని రాసి కానీ అక్కడ పెట్టి మీరు ఉపాసన చేసినట్లయితే స్వామి వచ్చి తీసుకొని తీరతారు అని అభయం ఇచ్చింది పరాశర సంహిత. హనుమాన్ తొందరగా ప్రీతి చెందేది అరటి పళ్ళ ద్వారానే. కదళీ పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి చేస్తే ఏదో ఒక రూపంలో స్వామి వచ్చి వాటిని తీసుకొని తీరతారు. ఎక్కువ వానర రూపంలో వస్తారు కాబట్టి హనుమాన్ జయంతిని భక్తులు మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజించి అర్చించి నైవేద్యం నివేదించాలి. తమలపాకు పూజ కూడా హనుమంతుడికి చాలా ఇష్టం. అలాగే చాలామంది భక్తులు 108 వడలను, అవి నేతిలో వేయించిన వడలను మాలగా చేసి స్వామి మెడలో వేస్తారు. భక్త సులభుడు చిరంజీవి అయిన హనుమంతుడు మనల్ని అందరినీ ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేటి కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మరొక వారం మరొక సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ఇప్పటితో సెలవు తీసుకుంటుంది మీ ఆర్జే గిరిజ పీసపాటి. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జూన్ 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.